కల్మషుడు వాడు మాత్రం కసిపెట్టుకున్నాడు లోపల. మా అన్నయ్య ఎంత గొప్ప వీరుడు, ఎంతోమంది మానవుల్ని చంపిన పరాక్రమవంతుడు. పైగా అన్నదమ్ములు ఇద్దరికీ స్నేహం కూడా ఎక్కువలండి, అందుకని మా అన్నయ్యకి నాకు ఎంతో స్నేహం. మా అన్నయ్యని ఈ మిత్రసఖుడనే రాజు బాణంతో నరికి చంపుతాడా, ఈ రాజు అంతం చూస్తాను అని శపథం చేశాడు. కానీ ఎలా అంతం చూడటం అంటే, ఈ రాజుగారి దగ్గరికి వెళితే ఆయన ఒక్క బాణంతో చంపేస్తాడు. రాజుగారు మహాపరాక్రమవంతుడు, ఆయనతో యుద్ధం చేసి ఆయనతో విజయం పొందడం చాలా కష్టం. ఆయన ఎవ్వరూ యుద్ధంలో చంపలేరు. ఆయనతో యుద్ధం చేయడం కష్టం, ఒకవేళ యుద్ధం చేసినా ఆయన్ని జయించడం అసంభవం. ఈ రాజుగారు పరాక్రమవంతుడు, విలుకాడు, ఖడ్గయుద్ధంలో ఆరితేరినవాడు, మల్లయుద్ధంలో ఆరితేరినవాడు, ఒట్టి చేతులతో సింహాలను చంపగలడు. అటువంటి వాణ్ణి యుద్ధం చేసి చంపలేము. మా అన్నలాంటి వీరుడే చచ్చిపోయాడు, మరి ఎలా ఇతన్ని పడగొట్టడం? వెంటనే వాడికి ఆలోచన వచ్చింది. వాడు ఏం చేశాడు, ఒక మనిషి రూపం ధరించాడు. రాక్షసులు కామరూపులు, ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగలరు. అందుకే వాడు తన మాయతో అచ్చం మానవుడి వేషం వేసుకుని, ఒకరోజున మిత్రసుహుడు అయోధ్యానగర సింహాసనం మీద ఇలా కూర్చున్నట్టుగా టీవీగా అక్కడికి వచ్చి, మహారాజా నేను వంటవాణ్ణండి, అందులో మాంసం బాగా వండుతానండి, మంచి లేడి మాంసం, కుందేలు మాంసం, మేక మాంసం ఇలాంటివి మంచి గరగరగా వండుతాను. గరగరగ అంటే రుచిగా అని అర్థం, రుచిగా వండుతానండి అన్నట్ట. పూర్వం మహారాజులకు ఒక నియమం ఉండేది, పితృకార్యక్రమం మాంసంతో పెట్టాలి. పితృకార్యం అంటే తద్దినం. తద్దినన్నాడు కృతయుగంలోనూ త్రేతాయుగంలోనూ ద్వాపర యుగంలోనూ ఆ ఒక్కరోజు మాత్రం మాంసంతో భోజనం పెట్టాలి. ఎంత గొప్ప మహానుభావుడైనా, నియమనిష్టలు కలిగిన వాడైనా, ఆఖరికి మార్కండేయులు గారైనా సరే, ఆ తద్దినన్నాడు మాత్రం భోజనానికి పిలిస్తే వెళ్ళి తీరాలట. అది ఒక నియమం ఆ రోజుల్లో, మాంసం తినవలసిందే. కానీ కలియుగంలో అది నిషిద్ధం. కలియుగంలో కొన్ని పనికిరావు. అవి ఏమిటనమాట, పలపైతృకం, అశ్వాలంభం, గవాలంభం, సన్యాసం, పలపైతృకం, దేవరాచ్యసుతోత్పత్తి, కలౌ పంచ విసర్జయేత్. అశ్వమేధయాగం కలియుగంలో చెయ్యకూడదు. గవాలంభం, ఆవుని చంపకూడదు. సన్యాసం, తనంత తాను సన్యాసం పుచ్చుకోవడం పనికిరాదు. ఎవడికోడే ఒక కాషాయం వేసుకుని నేను సన్యాసిని అంటే కుదరదు. ఒక పరంపరాగత, ఏ కంచిపీఠమో మహానుభావులు శృంగేరి పీఠం నుంచో పరంపరగా దీక్ష స్వీకరించాలి. సొంత పెత్తనంతో నాకు నేనే పద్మాకర్ గారు రేపటి నుంచి సన్యాసిని నేను గుడ్డ కట్టుకుంటే చల్లదట, అది పనికిరాదు. పల్లపైతృకం, పలము అంటే మాంసం, పలలం, పలం, ఈ రెండింటికి మాంసం అని పేరు. అందుకే అమరకోశంలో ఆమిషం, పలలం, పలం. ఆమిషం అన్నా, పలలము అన్నా, పలము అన్నా, మాంసము అని అర్థం. కొన్ని చోట్ల హోటళ్లలో పలహారశాల అని రాయకుండా పలహారశాల అని ఒత్తు లేకుండా పెడుతున్నారు, అంటే లోపల మాంసం పెడతారని అర్థం. ఒత్తుంటే ఫలము అంటే పండు తెలుగులో, ఒత్తు లేకపోతే మాంసం అని అర్థం. కాబట్టి ఒత్తు లేకుండా పలహారము పెట్టబడును అంటే ఇక గ్యారంటీగా అందులో ఏదైనా పెట్టచ్చు, అది పందో నందో కూడా తెలియదు. కాబట్టి కాస్త భాషని మనం తెలుసున్నంతవరకు సంస్కరించుకోవడం మంచిది. ఈ పలపైతృక మాంసంతో పితృకార్యం పెట్టకూడదు కలియుగంలో. దేవరాచ్య సుతోత్పత్తి, దేవరన్యాయం అని ఒక న్యాయం ఉన్నది. అంటే భర్త చచ్చిపోతే సంతానం లేని స్త్రీ తన బావగారి ద్వారా కానీ లేదా మరిది ద్వారా కానీ సంతానం పొందితే దానికి దేవరన్యాయం అని పేరు. ఉదాహరణకి విచిత్ర వీరుడనే రాజు చచ్చిపోయాడు, అతనికి అంబిక, అంబాలిక అని భార్యలు ఉన్నారు, సంతానం లేదు. అప్పుడు సంతానం కోసం వేదవ్యాస మహర్షి వచ్చి, వ్యాసుడు ఈ విచిత్ర వీరుడికి అన్నగారు అవుతాడు సత్యవతి కొడుకు కనుక ఈ ఇద్దరికి, అంబికకి, అంబాలికకి, ధృతరాష్ట్రుణ్ణి, పాండురాజుని సంతానంగా ఇచ్చాడు. ఇలా బావగారి ద్వారా సంతానం పొందడం లేక మరిది ద్వారా సంతానం పొందితే దానికి దేవరన్యాయం అని పేరు. అది కలియుగంలో పనికిరాదు. కలౌ పంచ విసర్జయతి, ఐదు విసర్జించండి. కానీ పూర్వం మాత్రం తప్పక తద్దినన్నాడు ఏదో ఒక మాంసంతో ఆ ఒక్కరోజుకి భోజనం పెట్టాలి, తినాలి. ఇప్పుడు మరి కలియుగంలో ఎందుకు నిషిద్ధం అంటే, మాంసాహారం కలియుగంలో తిన్న జీవులు మహాపాపాత్ములు అవుతారు కనుక దాని బదులు మేషము బదులు మాషం పెట్టండి అన్నారు. మేషం అంటే గొర్రె, గొర్రె మొదలైన మాంసం బదులుగా మాషం అంటే మినుము, మినుము కూడా మాంసంతో సమానం. అందుకని పితృకార్యక్రమంలో గారెలు తప్పక పెట్టాలి. అందువల్ల గుర్తుపెట్టుకోండి, అసలు రహస్యం అది. గారెలు ఎందుకు పెడుతున్నారంటే, గారె పెట్టాము అంటే అది మాంసముతో సమానం. మళ్ళీ ఒట్టి గారి కాదు, గారెతో పాటు పరమాన్నము కూడా ఉంటే అది మాంసాహారముతో సమానం. అందుకే ఒత్తప్పుడు ఒకే రోజు గారెలు పరమాన్నం వండకూడదు. ఈ రెండు పితృకార్యం నాడే వండాలి. విడిగా పాయసం వండుకోవాలి, విడిగా గారెలు చెయ్యాలి. రోజు పొద్దున్నే గారెలు పరమాన్నం వండామా, మీ ఇంట్లో రోజు తద్దినం పెడుతున్నట్టు లెక్క. ఆ భోజనం చేసినప్పుడు తద్దినం భోజనం చేసినట్టు లెక్క. ఇవి ధర్మశాస్త్రం, మంత్రశాస్త్ర నియమాలు. అందుకని ఏం చేస్తారన్నమాట, ఈ పట్టి ఎప్పుడన్నా మీ ఇంట్లో మీకు ఎవరి మీద కసి ఉంటే వాడికి తద్దినం భోజనం చేసినట్టుగా ఆ పాపం కొంత రావాలనిపిస్తే అప్పుడు ఏం చేయాలి, పద్మాకర్ గారిని పిలిచి ఆ రోజు గారెలను పరమాన్నం వండి పీకిదాక తినమనడమే, ఇక వాడి పని అయిపోయినట్టే. ఉత్తర రోజుల్లో వండకూడదు రెండూ కలిపి. అందుకని చక్కగా జీడిపప్పు పాయసం చేయండి, ఒకరోజు చేయండి. శుక్రవారం పాయసం పెట్టండి, మర్నాడు ఆయాసం వచ్చేదాకా గారెలు పెట్టండి. రెండు ఒకరోజు ఎందుకు చేయటం? మళ్ళీ పరమాన్నం అంటే బియ్యపుతో తయారు చేసింది సేమ్యా పాయసం, అది పరమాన్నం కింద లెక్కదు. అది పాయసం, అది ఆయాసం, దాని జోలికి వెళ్ళకండి. కేవలం అన్నం ఉండాలి అందులో. ఇప్పుడు వీడు మహారాజా, నేను వంటవాణ్ణి, అన్ని వంటలు బాగా చేస్తాను, అందున పితృతిథులు వచ్చినప్పుడు తద్దినాల రోజున అమావాస్యల రోజున పైతృకానికి మాంసాహారం బాగా వండుతాను, నన్ను వంటవాడిగా పెట్టుకోండి, కావాలంటే నా వంట రుచి చూడండి అన్నాడు. రాజుగారికి వాడి మీద నమ్మకం కుదిరింది, వంటవాడిగా పెట్టాడు. ఒరేయ్ నువ్వు వండి పెట్టరా అన్నట్ట. ఒక తద్దినన్నాడు వీడు అద్భుతంగా మాంసం వండి పెట్టాడు. రాజుగారు మెచ్చుకొని, మామూలు వంటవాడివి కాదు, ఈరోజు నుంచి నువ్వు హెడ్ కుక్ అన్నాడు. ఈ దిక్మాల కుక్ అనే పదం తెలుగులో కుక్క కింద అనిపిస్తుంది. అగేంటో మొత్తం మీద ప్రధానమైన మహానస అధ్యక్షుడివి నువ్వు. మహానసం అంటే వంట గృహం, దానికి నువ్వు అధ్యక్షుడివి అన్నట్టు. అప్పటి నుంచి వీడు మొత్తం మీద వంట వాళ్ళకి అధిపతి అయిపోయాడు. ఈ రాజుగారు అంతం చూడడానికి వచ్చిన రాక్షసుడు కదా వాడు, చచ్చిపోయిన రాక్షసుడు తమ్ముడు, మారువేషంలో వచ్చాడు. పాపం రాజుగారు నమ్మాడు, మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఇలాంటి వాళ్ళు ఉంటారేమో చూసుకోండి, నమ్మకూడదు, నమ్మినట్టు ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఏ దుర్మార్గుడు ఎందుకు వస్తున్నాడో తెలియదు, కొంతమంది వచ్చి పడగొట్టడానికి వస్తారు. అనుక్షణము ఇతరులని ఈ ఇళ్లలో పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ రాజుగారికి రాజనీతి తెలుసు, తెలుసున్న తొందరపడి మోసపోయాడు. వీడు వంటవాడిగా పెట్టుకున్నాడు. ఒక రోజున ఈయనింట్లో అమావాస్య శ్రాద్ధం వచ్చింది. ఆ శ్రాద్ధం నాడు కులగురువు వశిష్ఠుణ్ణి పిలిచాడు. చెప్పాను కదా, మహాత్ములు కూడా ఆ రోజు భోజనం చేయాల్సిందే. గురువులకు అదొక నియమం ఉన్నది. వశిష్ఠ మహర్షి, పితృకార్యం ఈ పూట మీరు భోక్త అనగానే వశిష్ఠుడు వచ్చాడు. భోక్తగా ఈ పూట మీకు కుందేలు మాంసం పెడతానన్నాడు. కుందేలును దాన్ని వేటాడి తీసుకొచ్చి వంటవాడికి ఇచ్చాడు. ఆ దొరికాడు రాజుగారు అనుకున్నాడు వీడు. కుందేలును వాడు మింగేసి చచ్చిపోయిన ఒక మనిషిని తీసుకొచ్చి ఆ మాంసాన్ని, నరమాంసాన్ని వండి వశిష్ఠుడి ఆకులో వేశాడు. మామూలు వాడికైతే అది నరమాంసం, ఇంకో మాంసం ఏం తెలుస్తుంది? కానీ వశిష్ఠుడు మహాత్ముడు, ఆపోసిన కోసం కూర్చోగానే వెంటనే ఆ మాంసంలో ఉన్న మనిషి కనబడిపోయాడు ఆయనకి. పళ్ళు పటపట కొరికి వెనక ముందు చూడకుండా వశిష్ఠుడు ఆపోసిన కోసం తీసుకున్న నీళ్ళు ఎత్తి ఈ రాజుగారు మిత్రసహుడి మీద జల్లి, దుర్మార్గుడా, పరమ పవిత్రమైన సూర్యవంశంలో వైవస్వతమను వంశంలో ఇక్ష్వాకు వంశంలో పుట్టి గురువుగారిని భోజనానికి పిలిచి పితృకార్య నాడు నరమాంసం పెడతావట్రా, రాక్షసుడి అయిపోని చెప్పించేశాడు. వెంటనే రాజుగారు రాక్షసుడు అయిపోయాడు. రాజుగారు పళ్ళు పటపట కొరికి, ఏ పాపం ఎరగను నేను, గురువు అని భోజనానికి పిలిస్తే నన్ను చెప్పించావా, నిన్ను చెప్పిస్తున్నాను అని వెంటనే నీళ్ళు ఇలా తీసుకుని గురువుగారిని చచ్చిపోని చెప్పిద్దామని నీళ్ళు ఎత్తాడు. వెంటనే ఆయన భార్య వచ్చి చేయి పట్టేసుకుని, ఏమయ్యా నువ్వు ఎటువంటి వాడివి, పరమ పవిత్రమైన ఇక్ష్వాకు వంశంలో పుట్టిన వాడివి, ఇక్ష్వాకు వంశస్థులు, గురుభక్తులు, గురువుగారు చంపేసినా గురువుగారిని తిట్టకూడదు, గుర్తుపెట్టుకో, గురువుగారికి ఎదురు చెప్పకూడదు, శాస్త్రం అది. గురువుగారు తిట్టారనుకోండి రేపు పొద్దున కోపం వచ్చి గురువుగారు తిట్టండి అనాలి తప్ప గురువుగారు నన్ను తిడతారా, ఒకటికి రెండు అంటాను అనడానికి లేదంతే. గురువు గురువే, ఆయన రాక్షసుడై పొమ్మని చెప్పించినా, చచ్చిపొమ్మని చెప్పించినా ఆయన్ని తిరిగి చెప్పించకూడదు, ఆ శాపాన్ని ఉపసంహరించుకోండి. ఇప్పుడు రాజుగారికి లేని ఇబ్బంది వచ్చింది. ఏంటో తెలుసా, రాజుగారు మహామహిమ కలిగిన వాడు, ఆయన నీళ్లు మంత్రించేటప్పటికే ఈ మంత్రజలాన్ని గురువుగారి మీద చల్లితే గురువుగారికి శాపం తగులుతుంది, చచ్చిపోతాడు. అలాగని జల్లపోతే నీళ్ళు ఏం చెయ్యాలి? భార్యామణి, పొరపాటున మంత్రం చదివాను, ఇది మంత్రజలం, ఈ జలం ఎక్కడ చల్లితే అక్కడ ఉన్న వాళ్ళు చచ్చిపోతారు, ఇలా నేల మీద చల్లితే నేల మీద ఉన్న చీమలు దోమలు మాడిపోతాయి, ఈ జలం ఏం చేయాలో తెలియటం లేదు, నీళ్లల్లో చల్లితే మొత్తం నీరు నీరంతా ఏ గంగలోనో ఆయన చల్లాడు అనుకుందాం ఆ నీళ్లు, ఈ మంత్రజలం సరయూ నదిలో చల్లితే సరయూ నదిలో ఒక రోజు రోజంతా జలజంతువులన్నీ మాడి చచ్చిపోతాయి, అంత శక్తి కలిగిన మంత్రజలం ఇది, ఈ మంత్రజలం ఎక్కడ వేస్తే అక్కడ చచ్చిపోతారు, గురువు మీద పోయకూడదు, ఏం చేయనన్నట్ట. అప్పుడు ఆవిడంది, నీ కాళ్ళ మీద పోసేసుకోండి, వెంటనే ఆయన ఆ నీళ్లు రెండు కాళ్ళ మీద చల్లుకున్నాడు. రెండు కాళ్ళు నల్లగా మాడిపోయి చర్మం ఊడిపోయి బొబ్బలెక్కి మచ్చలు వచ్చేసాయి. అంటే దాన్ని బట్టి ఆలోచించండి ఆయన ఎంత గొప్పవాడు. అప్పటి నుంచి ఆ రాజుగారి కాళ్ళు చర్మం ఊడిపోయి తెల్ల మచ్చలు వచ్చి కల్మాషపాదుడు అని పేరు వచ్చింది దానికి. కాళ్ళు కల్మషం అయిపోయాయి. కల్మషము కల్మాషము రెండు రేటు. అందుకే కల్మషపాదుడు కల్మాషపాదుడు అంటారు. మిత్రసహుడు కాస్త కల్మాషపాదుడు అయిపోయాడు. పాపం కాళ్ళు బొల్లి మచ్చల్లో అయిపోయాడు కాళ్ళు మాత్రం. మీరు ఎప్పుడైనా చూసారా అగ్ని ప్రమాదంలో కాలిపోయిన కాళ్ళు ఎలా ఉంటాయి? కొంతకాలానికి మచ్చలు తెల్లగా ఉండిపోతాయి. చేతులు కాలితే ఆ చేతులు కూడా మచ్చలలో ఉండిపోతాయి. కాకపోతే నీ తెల్ల మచ్చలలో వచ్చేసాయి. గురువుగారు నన్ను క్షమించండి, నేను నిజంగా మాంసం పెట్టలేదండి. మరి ఎవడు పెట్టాడు అంటే వెంటనే పక్కనున్న మిగతా వాళ్ళ వంటవాళ్ళు అన్నారండి, ఆ ప్రధానమైనటువంటి వంటవాడండి, వాడే ఏదో మాంసం పట్టుకొచ్చాడండి అన్నారు. వెంటనే రాజుగారు చూశాడు దివ్య దృష్టితో, వాడు రాక్షసుడని అర్థమైపోయింది. అమ్మ దుర్మార్గుడు, ఇంత ఘోర శాపం నాకు రావడానికి నువ్వా మూలకారకుడివి. అందుకే శత్రు శేషం ఉండకూడదు. అగ్నేశేషం రుణాచ్ఛేషం శత్రుశేషం నకారయేత్. మాట వరుసకు కూడా అగ్నిలో శేషం ఉంచకూడదు. ఒక ఇల్లు తగలడుతోంది, ఆ ఇంటిని ఫైర్ ఇంజిన్ వాడు వచ్చి ఆర్పాడు. ఆర్పాక కొంచెం నిప్పు ఉంటే ఆ నిప్పుని నిర్లక్ష్యం చేయకూడదట, పూర్తిగా ఆర్పాలి. కొంచెం నిప్పు వదిలేమా, ఇంకేముంది, ఆ నిప్పు రెచ్చిపోయి మళ్ళీ విజృంభిస్తుంది, మళ్ళీ ఇళ్ళం తగలబెడుతుంది. అందుకని అగ్ని శేషం ఉండకూడదు. పొరపాటున ఆ నిప్పు వచ్చి కింద పడిందా, ఆ నిప్పు రవ్వ నిర్లక్ష్యం చేసామా, ఇంత పెసరు నిప్పు కొంపలు ముంచుతుంది, కొంపలు కాలుస్తుంది. అలాగే రుణశేషం, అప్పు తెచ్చుకుని అంతా తీర్చాడు ఒక ఆయన, ఓ 50,000 కదా అని నిర్లక్ష్యం చేశాడు. ఆ 50,000 ఇప్పుడు వడ్డీతో సహితంగా మళ్ళీ 25 లక్షలు అయ్యింది. మామగారి మీద పడ్డాడు, తీర్చాడు. మామగారు ఎంత తీరుస్తాడు, 80 లక్షలు తీర్చాడు. ఆయన రోజు కోర్టు చుట్టూ ఏలూరులో అలా తిరుగుతూనే ఉన్నాడు. పాపం ఆయన అప్పు ఇంత తెచ్చామా, అది వడ్డీకి తెచ్చామా, క్రమక్రమంగా ముప్పు తెచ్చి పెడుతుంది. ఇక ఆ ముప్పు నుంచి తప్పుకోవడం మన వల్ల కాదు, మన పప్పులు ఉడకవు. అందుకే అప్పు ఎప్పుడు సమూలంగా తీర్చాలి. అసలు అప్పు అంత ప్రమాదం మరొకట్లేదు గుర్తుపెట్టుకోండి. క్రెడిట్ కార్డులు ఉన్నాయి కదా అని రెచ్చిపోయి కొనేసామంటే ఆ తర్వాత బతుకు డెబిట్ అవుతుంది. ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆచితూచి ప్రవర్తించాలి. అప్పుని మాత్రం నిర్లక్ష్యం చేస్తే అంత ప్రమాదం మరొకట్లేదు. ఇంకా శత్రు శేషం కూడా అంతే. దుర్మార్గుండి ఒకటి చంపి వాడి కుటుంబంలో ఎవరినైనా వదిలేమా, వాడు వచ్చి మళ్ళీ ప్రమాదం తెచ్చి పెడతాడు. నేను ఆ రోజు రాక్షసుని చంపాను, వాడి కుటుంబంలో వాళ్ళు పారిపోతున్నారు కదా అని వదిలిపెట్టాను, అదే ప్రమాదం తెచ్చిపెట్టింది అని వెంటనే ఈ దుర్మార్గుని చంపేశాడు. చంపిప్పుడు గురువుగారి కాళ్ళు పట్టుకుని, గురువుగారు అన్యాయంగా ఒక రాక్షసుడి కారణంగా నన్ను మీరు శపించారు, నేను రాక్షసుండి అయిపోయాను. రాక్షసుండి నరమాంసం ఎలా తింటాను, నృమాంసంబు కూడై ఏ నెట్లు భరించువాడ దురితంబు. అయ్యో మహారాజ మహానుభవ గురుదేవ, నరమాంసం కూడుగా తినే దరిద్రపు జన్మ రాక్షస జన్మ. అంటే రాక్షసుడై పుట్టినవాడు నరమాంసం తింటాడు, మనుషుల్ని పీక్కు తింటూ బతకడం కూడా ఒక బతుకేనా, నేను ఎలా ఈ పొట్టని నరమాంసంతో నింపుకుంటాను, ఈ పాపాన్ని ఎలా తట్టుకుంటాను, నన్ను ఉద్ధరించరా, నన్ను రక్షించరా అని కాళ్ళు పట్టుకుని ఏడ్చాడు. గురువుగారు జాలిపడి, ఎంతో పొరపాటు చేశాను, నరమాంసం చూడగానే కోపం వచ్చింది, వెనక ముందు చూడకుండా అన్నం పెట్టినవాడివి నువ్వు గనుక నేను శపించాను, జరిగింది పొరపాటు, కానీ ఓ పని చేస్తావు నాయన, ఈ శాపాన్ని ఇప్పట్లో నేను పూర్తిగా వెనక్కి తీసుకోలేను, ఇవ్వడం తేలిక శాపం, తీసుకోవడం కష్టం, కానీ మార్పు చేస్తాను. పగలంతా నువ్వు మనిషి కింద ఉంటావు, రాత్రికి రాక్షసుడు అవుతావు. రాత్రిపూట రాక్షసుడిగా ఉన్నప్పుడు మనుషులు తింటావు గనక సాయంత్రం చీకటి పడేటప్పుడు అడవిలోకి పో, అక్కడికి వెళ్ళిపోయి రహస్యంగా గడుపు. ఇంతవరకు ఇదివరకు ఓ మర్రి చెట్టు ఉంది కదా, ఆ మర్రి చెట్టు దగ్గరే కదా రాక్షసుని చంపావు, ఆ చెట్టు దగ్గర రహస్యంగా దాక్కో. తెల్లవారుజామున సూర్యుడు ఉదయించడానికి కొంచెం ముందు నీకు మళ్ళీ అసలు రూపం వచ్చేస్తుంది, మళ్ళీ మానవ రూపంతో నగరానికి రా. మానవ రూపంలో ఉన్నప్పుడే పేకదాకా భోంచేయి. మధ్యాహ్నం పూట బాగా తింటే రాత్రిపూట ఎక్కువ ఆకలి అయ్యదు, కాబట్టి ఎక్కువగా రాక్షస జన్మలో పాపాలు చేయకుండా ఉంటావు. ఇలా ఒక 1000 తర్వాత నీకు పాప ప్రాయశ్చిత్తం అవుతుంది అన్నట్టు. 1000 అనుకున్నాడు పాపమైన. పగలంతా సింహాసనం మీద ఉండేవాడు, శుభ్రంగా భోంచేసేవాడు. ఆ తర్వాత రాత్రికి చీకటి పడే సమయానికి ఊళ్ళో ఉంటే ప్రమాదం కనుక పెళ్ళాన్ని కూడా తినేస్తాడు ఆయన. అది భయం, ఆయనకున్న ఇబ్బంది. ఆకలి ఎక్కువైపోతే రాక్షసుడిగా ఉన్నప్పుడు ఏం చేస్తాడో తెలియదు కదా, అందుకని అడవికి పోయేవాడు. కానీ ఈయన దురదృష్టం ఏంటంటే రాక్షస జన్మలో ఆకలి ఎక్కువ ఉంటుంది. కొంతమందికి రాక్షస ఆకలి అంటారనమాట, అందుకే రాక్షసపుడు ఆకలి. ఆ రాక్షస శబ్దం కూడా అదేమిటో, బ్రహ్మరాక్షసుడు కూడా బిరుదుగా పుచ్చుకున్న మహానుభావులు ఉంటారు. మా ఐదారి కవిత్వం బ్రహ్మరాక్షసుడు అంటే కసి కింద ఎవరో ఇచ్చారు అది ఇవ్వడానికి. మహాపాపాత్ముడు అని అర్థం అన్నమాట అది. రాక్షసుడు చేసే క్రోరకృత్యాలు ఎవరు చేస్తారు? అందుకే మీరు ఈ బ్రహ్మరాక్షసుడు అనేది బిరుదుగా పొందిన వాళ్ళు ఈ తీర్థయాత్రల్ని, పుణ్యక్షేత్రాలని, పుష్కర స్నానాలని తిడతారు చూసారా? గురువులందరినీ తిడతారు చూసారా? తిట్టారంటే కారణం వాడు రాక్షసుడు. ఆ బుద్ధి ఎక్కడికి పోతుంది? అందుకని వీడు రాక్షసుడు అయ్యేసరికి రాత్రిపూట విపరీతంగా వచ్చేసేది ఆకలి. ఈ ఆకలి తట్టుకోలేక ఎవరిని తినేద్దామని చూసేవాడు. కొంచెం లోపల స్పృహ ఉండేదిట, నేను రాజునని, కానీ ఆకలి దాన్ని అణగదొక్కేది. అడవిలో అదృష్టం ఏంటంటే అడవి పందులు, ఏనుగులు ఉండేవి కాబట్టి రోజు ఒక ఏనుగో పందో తిని బతికేవాడు. ఒకరోజున కర్మగాలి ఓ ఋషి దంపతులు, ఓ భార్యాభర్తలు, ఓ బ్రాహ్మడు, ఓ పత్ని అడవికి వచ్చారు. ఆ అడవిలో ఒక సంతాన వృక్షం ఉంది, కొన్ని వృక్షాలు ఉన్నాయి, ఆ వృక్షాలకు సంతానమిచ్చే వృక్షములని పేరు. ఆ వృక్షాల్లో మేడి, రావి, జువ్వి ఈ మూడు పరమ పవిత్రమైనవి. ఈ మూడు ఒకే చోట ఉంటే వాటికి ప్రదక్షిణ చేసి వాటికి ఒక గొడ్డ కట్టేవాడు, తాడు కట్టేవాడు సంతానాన్ని పొందుతాడు అని మంత్రశాస్త్రం చెబుతున్నది. ఓం నమశివాయై చ నమశివాయ అనే మంత్రజపం చేస్తూ 1000 పర్యాయములు ఈ సంతాన వృక్షానికి ప్రదక్షిణ చేసి ఒక గొడ్డ కానీ, ఉయ్యాల కానీ, లేదా పసుపు తాడు కానీ కడితే వారికి సంవత్సరం తిరగకుండా సంతాన ప్రాప్తి అవుతుంది. అందుకే ఇక్కడ కూడా త్రిఫల వృక్షం అని పెట్టారు చూసారా, రావి, జువ్వి, మేడిని. ఆ వృక్షాలకి ప్రదక్షిణ చేసి పూర్వకాలంలో ఎంతోమంది గొడ్డలు కట్టి, ఉయ్యాలలు కట్టి, తాళ్ళు కట్టి సంతానం పొందిన వాళ్ళు ఉన్నారు. ఆ అడవిలో అలాంటి చెట్టు ఒకటి ఉంది, సంతాన వృక్షం. ఆ సంతాన వృక్షానికి ప్రదక్షిణ చేయడానికి ఈ బ్రాహ్మణ దంపతులు అడవికి వచ్చారు. ఆ సమయంలో ఈ బ్రాహ్మడికి భార్య మీద ఎందుకో తెలియని వ్యామోహం కలిగింది, ఆవిడ కౌగిలించుకున్నాడు. సరిగ్గా సమయానికి ఈ రాక్షసుడు కల్మాషపాదుడు అక్కడికి వచ్చాడు. బాబోయ్, నా భర్త నన్ను కౌగిలించుకున్న సమయంలో నాకు దూరం చేయకు, నా మొగుళ్ళు లేతే నేను ఉండలేను అని ఎంత ఏడుస్తూ భార్య మొరపెట్టుకున్నా వినిపించుకోక ఆవిడని ఈడ్చి పక్కకు లాగేసి, ఆడవాళ్ళని తినను, మగవాణ్ణి తినేస్తాను అని ఆ భార్యని పక్కకు తోసి ఆ మొగుణ్ణి మెడల విరిచి రక్తం చెరుకు రసం తాగినట్టు గడగడగడ తాగేశాడు. గుళ్ళో తీర్థం తాగినట్టు తాగేశాట. ఆ మనిషి తల విరిచేసి, తలలో వంచేసి, మొండెం నుంచి కారుతున్న రక్తం అంతా దంసప్పు తాగినట్టుగా, కూల్ డ్రింక్ తాగినట్టుగా తాగి బారేశాడు. ఆ తర్వాత మాంసం పీక్కు తినేశాడు. కళ్ళెదురుగుండా మొగుణ్ణి అలా విరుచుకు తినేస్తూ ఉంటే, రక్తం తాగుతుంటే, చర్మం చీల్చేసి నాకేస్తూ, ఎముకలు బారేస్తూ ఉంటే ఆ భార్య పళ్ళు పటపట కొరికి, దుర్మార్గుడు కూడా, సంతానం కోసం అడవికి వచ్చాం, కామోద్రేకంతో కౌగిలించుకొని ఉన్న సమయంలో నా భర్తను నాకు దూరం చేసావు, నీకిదే ప్రాయశ్చిత్తం, నువ్వు మిత్రసౌహుడు అనే రాజువని నాకు తెలుసు, 1000 తర్వాత నీకు శాప విముక్తి అవుతుంది, ఆ తర్వాత సంతానం కోసం నీ భార్యని కౌగిలించుకోగానే నువ్వు చచ్చి నీ తల 1000 ముక్కలై చచ్చిపోదువుగా కానీ చెప్పించేసింది. ఆ తర్వాత వెళ్ళి అగ్నిలో దూకి ఆత్మాహుతి చేసుకుంది, భర్తతో పాటు సహగమనం చేసేసింది. రాక్షసుడికి మతిపోయింది, తెల్లారింది. తెల్లారగానే శాపం గుర్తుకొచ్చింది, భార్య దగ్గరకు వచ్చాడు. భార్యామణి, ఎంత దరిద్ర బతుకొచ్చింది నాకు, రాత్రి అయితే రాక్షసుండి అయిపోతాను, రాక్షసుండి అయితే ఆకలి అయిపోతుంది, ఆకలితో ఏం చేస్తున్నానో తెలియదు, ఎవడు కనపడినా తినేయాలనిపిస్తుంది, చెరువులకు చెరువులు నీళ్లు తాగేయాలని, రక్తం తాగాలని, మనుషులు, ఏనుగులు ఏవి కనపడినా వాటిని పీనుగులు చేసి తినాలనిపిస్తుంది, పగలైతే మనిషిని అవుతాను, నాకు మళ్ళీ బాధ కలుగుతుంది, ప్రాయశ్చిత్తం చేసుకోవాలనిపిస్తుంది, పశ్చాత్తాపడుతూ ఉంటాను, రాత్రి అన్యాయంగా ఒక బ్రాహ్మణ్ణి తినేసాను, బ్రహ్మహత్యా పాపం చుట్టుకుందన్నట్ట. పోన్లండి, ఇప్పటికే 999 ఏళ్ళు గడిచాయి, ఇంకొక్కేడాదే కదా, ఒక్కేడాది ఓపిక పట్టండి ఏదో రకంగా అంది. ఏడాది ఓపిక పడతాను సరే, ఆ బ్రాహ్మణి చచ్చిపోతూ నాకు శాపం పెట్టింది, ఈ బ్రహ్మహత్యా పాపం వల్ల నాకు సంతానం కలగదు, ఎలాగా అన్నట్ట. తర్వాత చూద్దాంలేండి, ముందు ఈ ఏడాది గడపండి అంది ఆవిడ. మొత్తం మీద ఆ ఏడాది గడిచింది, ఈయనకి సంవత్సరం గడిచింది, అక్కడికి 1000 పూర్తి అయ్యాయి, ఈయనకి శాప విముక్తి అయిపోయింది, ఇంకా పగలు రాత్రి కూడా మానవుడిగా ఉన్నాడు. ఈయన మానవుడయ్యేదాకా, సంపూర్ణంగా మానవుడయ్యేదాకా ఈ బ్రహ్మహత్యా పాపం మూలెక్కడో దాక్కుందిట. ఈయన ఒక బ్రాహ్మణ్ణి చంపాడు కదా, ఆ హత్య బ్రహ్మహత్యా పాపం. ఈ హత్యా పాపం రాక్షసుడిగా ఉన్నప్పుడు చేశాడు కనుక ఆ పాపం రాజుగారిని పట్టుకోలేదు. రాక్షసుడిగా ఉన్న రాజుగారు మళ్ళీ మానవుడైపోగానే ఎక్కడో మారుమూల మర్రి చెట్టులో దాక్కుని ఉన్న ఒక పిశాచ రూపంలో ఉన్న బ్రహ్మహత్యా పాపం రాజుగారి దగ్గరకు వచ్చింది. వేయ్ రాజా, నేను బ్రహ్మహత్యా పాపాన్ని నిన్ను పట్టుకుంటానంది. రాజుగారు వణికిపోయాడు. బ్రహ్మహత్యా పాపం నల్లని ఒక పిశాచి రూపంలో ఉంటుంది, ఆడపిశాచిన రూపంలో ఉంటుందన్నమాట. అది మనిషిని పట్టుకుంటుంది. పాపాలు మీకు కనబడవు కానీ ఏదో రూపంలో పట్టుకుంటాయి తెలిసిన, స్త్రీ హత్య, శిశు హత్య, బ్రహ్మహత్య, ఇలాంటి హత్యలు ఉన్నాయే, ఈ హత్యలు పిశాచ రూపాల్లో మనుషుల్ని పట్టుకుంటాయి. ఆ మనుషులకి అవి కనబడవు. రాజుగారు గొప్పవాడు కాబట్టి కనబడింది, మనలాంటి వాళ్ళకి అవి కనబడవు. కానీ చివరి రోజుల్లో ఒళ్ళంతా దుర్వాసన వచ్చి చేసేవాళ్ళు లేక నానాయాత్ర పడి రోగాలతో చచ్చిపోతారట ఆ హత్యాపాపాలు పట్టుకున్నవాళ్ళు. హత్యాపాపం మనిషిని పట్టుకుంటే అది తెగ పీడించేస్తుంది. ఆ పీడిస్తున్నప్పుడు అశాంతి ఎక్కువైపోతుంది, కుటుంబంలో శాంతి ఉండదు. చచ్చిపోయే రోజుల్లో దుర్వాసన వస్తుంది శరీరం, నోట్లోంచి పురుగులు పడతాయి, ముక్కులు కూడా పనిచేయవు, వాసన తెలియదు, చెవుడు వచ్చేస్తుంది, మంచం మీద పడిపోతాడు, ఎముకలన్నీ శిథిలమైపోతాయి. బాబో ఏదో తెలియక చేసిన హత్యల పాపాలన్నీ ఇలా క్రమక్రమంగా అనుభవిస్తారు. అందుకే వీలున్నంతవరకు హత్యలు చేయకూడదు. అసలు అన్నిటికంటే చాలా గొప్పది అహింస. అహింస పరమో ధర్మ. అహింస కంటే గొప్ప ధర్మం మరొకటి లేదు. ఈ చరాచర జగత్తులో అన్నిటికంటే గొప్ప వస్తువు అహింస. అహింస ప్రథమం పుష్పం అన్నారు. అందుకే భగవంతునికి మనం పువ్వులతో పూజ చేస్తున్నామే, ఈ పుష్పం కంటే అహింస గొప్ప పుష్పం నాయన. మనస్సుతోటి, శరీరంతో, మాటతోటి ఏ జంతువుని హింసించకు. కొట్టి తిట్టి చంపడం ఒక ఎత్తు, మానసికంగా దెప్పడం మరో బాధ. ఇవన్నీ కూడా మహాపాపాలు. అందుకని ఎప్పుడూ కూడా సాధ్యమైనంత వరకు శాకములతో బతకడం చాలా మంచిది.